ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు చేను కబుర్లు కార్యక్రమంలో మనం హైడ్రోపోనిక్ సాగు మరియు మిద్దె తోట గురించి తెలుసుకుందాం. ప్రస్తుత సంభాషణలో పాత్రలు గోపాలంగా అశోక్, సుజాతమ్మగా నిఖిత, లతగా భార్గవి.
సుజాత, రేపు నేను టౌన్ కి పోదామనుకుంటున్నా.
ఎందుకయ్యా?
మన పంటలు సరిగ్గా పండటం లేదు కదా, ఒకసారి భూసార పరీక్ష చేపిద్దామని వెళ్తున్నా.
అలాగైతే నేను కూడా వస్తానయ్యా. మన లతమ్మని చూసి చాలా రోజులవుతుంది కదా, ఒకసారి కలిసినట్టు కూడా ఉంటుంది.
సరే, రేపు పోదాం మరి.
మరుసటి రోజు.
సుజాత, తయారైనవా? బస్కు సమయమైతుంది.
ఆ, వస్తున్నానయ్యా. ఒకసారి లతమ్మకి ఫోన్ చేసి వస్తున్నట్టు చెప్పవయ్యా.
ఆ, ఇప్పుడే చేస్తానులే. హలో లతమ్మ, ఎట్లున్నావు?
హా బాబాయ్, నేను బాగున్నా. మీరెట్లా ఉన్నారు?
మంచిగానే ఉన్నాం. పని మీద ఈరోజు టౌన్ కి వస్తున్నావమ్మా.
ఓహో, అవునా? అట్లయితే ఒకసారి ఇంటికి వచ్చి వెళ్ళండి మరి.
అలాగేమ్మా.
లత వాళ్ళ ఇంటికి చేరుకున్నాక.
రండి బాబాయ్, ప్రయాణం బాగా జరిగిందా?
బాగానే జరిగిందమ్మా.
అవునా? ఇంతకీ ఊరు ఎలా ఉంది? పంటలు బాగానే పండుతున్నాయా? అంత మంచినే ఉన్నదా?
ఈ మధ్య పంటలు సరిగ్గా పండక లాభాలు ఏమీ రావట్లేదు, అందుకే ఒకసారి భూసార పరీక్ష చేపిద్దామని వచ్చాము.
అవునా బాబాయ్? మరి వాళ్ళని అడిగితే ఏమని చెప్పారు?
వచ్చే వారం చేద్దామన్నారు.
అవునమ్మా లత, ఇవన్నీ ఏంటి? ఇంటి చుట్టూ ఎక్కడ చూసినా ప్లాస్టిక్ మొక్కలే కనిపిస్తున్నాయి.
అవి ప్లాస్టిక్ వి కాదు పిన్ని.
మరేంటి ఇవన్నీ? మట్టి లేకుండా ఇలా నీళ్ళల్లో ఉన్నాయి.
దీన్నే హైడ్రోపోనిక్ సాగు అని అంటారు.
అంటే ఏంటమ్మా?
అంటే మట్టి అవసరం లేకుండా మొక్కలను పెంచడం.
కానీ మట్టి లేకుండా వట్టి నీరుతోనే అలా ఎలా పెరుగుతాయి? వాటికి కావలసిన పోషకాలు ఎలా వస్తాయమ్మా?
వాటిని పోషక ద్రావణాల ద్వారా అందిస్తారు.
వీటి ద్వారా ఎలా అందిస్తారు?
ఒక జిగట పదార్థాన్ని ఉపయోగించి మనం అందించవచ్చు మొక్కలకి.
ఇలా పూల మొక్కలను మాత్రమే పెంచుతారా, లేకపోతే ఇంకేమైనా పెంచవచ్చా?
ఇలా పూల మొక్కలను మరియు కూరగాయలను ఎక్కువగా ఈ పద్ధతిని ఉపయోగించి పెంచుతున్నారు.
మరి ఎక్కువ విస్తీర్ణంలో పెంచడం కుదురుతుందా?
ఆ, కుదురుతుంది. సారవంతమైన నేల లేని చోట ఈ పద్ధతిని ఉపయోగించి కూరగాయలు సాగు చేసుకోవచ్చు.
కానీ ఇలా నీరును ఉపయోగించి పెంచడం అంటే నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది అనుకుంట కదా.
అదేం లేదు బాబాయ్, మనం సాధారణ పద్ధతితో పోలిస్తే ఈ పద్ధతి ద్వారా పెంచడం వలన కేవలం 20% నీరు మాత్రమే సరిపోతుంది.
అదేంటి, వట్టి నీరులో సాగు చేయడం అంటున్నావు, మళ్ళీ 20% నీరు సరిపోతుంది అంటున్నావు, అలా ఎలా సాధ్యమవుతుంది అసలు?
అంటే ఇందులో ఉపయోగించిన నీటిని మళ్లీ వాడవచ్చు. అదే కాకుండా ఈ పద్ధతిని ఉపయోగించి ఏడాది అంతా మనం సాగు చేసుకోవచ్చు.
కానీ వాడిన నీటిని మరల ఎలా ఉపయోగించవచ్చు?
మనం మొక్కలను మామూలుగా గొట్టాల్లో పెంచుతాం. ప్రతి గొట్టంలో ఒక డ్రైన్ పైప్ ఉంటుంది. అది నీటిని తిరిగి ట్యాంకుకు పంపడం వల్ల ఆ నీటిని మనం మళ్లీ ఉపయోగించుకోవచ్చు.
ఆ గొట్టాల్లో విత్తనాలు వేస్తారా లేక నారును పెంచుతారా?
మామూలుగా అయితే విత్తనం ద్వారా మనం పెంచుకోవచ్చు. ఒకవేళ మనకు కుదరని సమయంలో మార్కెట్లో దొరికే నారు మొక్కల ద్వారా పెంచుకోవచ్చు.
కానీ తెచ్చిన మొక్కలను పెంచడం ఎలా?
ఈ హైడ్రోపోనిక్ సాగులో మనం ఒక పైపు వ్యవస్థను ఉపయోగిస్తాము. అందుకు చిన్నవి పీవీసి పైపులు, ప్లాస్టిక్ గొట్టాలు, ఒక పోషక ట్యాంక్, మానిఫోల్డ్ పైపులు అవసరమవుతాయి. ఇందులో పీవీసీ గొట్టాల పట్టిక కింద ట్యాంక్ ఉంటుంది. అందులో ఒక పంపు ఉంటుంది. అయితే మొక్కలకు మనం పోషక పదార్థాలను పీవీసీ పైపులు మరియు ప్లాస్టిక్ గొట్టాల ద్వారా పంపును ఉపయోగించి పంపిస్తాము. మానిఫోల్డ్ పైపుల మీద ఉంటుంది. మానిఫోల్డ్ పైపుల మీద ఒత్తిడితో కూడిన నీటిని గొట్టాలకు పంపుతుంది. ప్రతి మొక్క మధ్య పోషక గొట్టాలకు ఒక రంధ్రం ఉంటుంది. వీటి ద్వారా మొక్కల మూలాలకు పోషకాలు అందుతాయి.
కానీ ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని కదా.
సాధారణ సాగుతో పోలిస్తే దీనికి ఎక్కువ ఖర్చు ఉండదు. పైగా తక్కువ స్థలంలో ఎక్కువ సాగు చేయవచ్చు. అదే కాకుండా మనకు దుమ్ము ధూళి లేని నాణ్యమైన దిగుబడి వస్తుంది.
మరి చీడపీడల సమస్య ఉంటుందా?
ఈ పద్ధతిని ఉపయోగించి సాగు చేయడం వలన చీడపీడల సమస్య చాలా అరుదుగా ఉంటుంది. ఒకవేళ వచ్చినా మనం చాలా సులభంగా అరికట్టవచ్చు. ఈ హైడ్రోపోనిక్ సాగులో మనకు వివిధ రకాలు ఉంటాయి. విక్స్ హైడ్రోపోనిక్, బిందు వ్యవస్థ, న్యూట్రియన్ ఫిల్మ్ టెక్నిక్, లోతైన నీటి సంస్కృతి, వరద మరియు కాలువ, ఏరోపోనిక్స్. మన పరిస్థితికి అనుగుణంగా ఉండే పద్ధతిని ఎంచుకోవాలి. అయితే ప్రస్తుతం ఎక్కువగా బిందు వ్యవస్థను ఉపయోగిస్తున్నారు.
అవునా? అయినా ఇన్ని పద్ధతులు ఉండగా ఈ పద్ధతిని ఎందుకు ఎక్కువగా ఉపయోగిస్తారు?
ఈ పద్ధతిని ఉపయోగించి ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయవచ్చు. ఈ పద్ధతిలో మనం రాకూన్ని లేదా పీట్ నాచ్ ద్వారా పోషకాలను అందిస్తారు. ఒకవేళ వేగంగా ఎండిపోయే మాధ్యమాన్ని ఉపయోగిస్తే టైమర్ని ఉపయోగిస్తారు. ఇది పంప్ను ఆన్ చేసినప్పుడు పైపుల ద్వారా పోషకాలు మొక్కకు అందుతాయి. ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడానికి దీనిని ఉపయోగిస్తారు. ఇందులో రెండు రకాలు ఉంటాయి, హైడ్రోపోనిక్ పునర్వినియోగం లేదా రికవరీ బిందు వ్యవస్థ. ఇది ఎక్కువగా ఇంటి పెంపకదారులు ఉపయోగిస్తారు. ఇందులో నీటిని మూలాలను తడిసిన తరువాత తిరిగి రిజర్వాయర్కు రీసైకిల్ చేసుకుంటారు. పీహెచ్ తనిఖీ చేయడం, పోషక ద్రావణం మార్చడం అలాంటివి అవసరం అవుతుంది. ఇంకొకటి పునర్వినియోగ పరచని బిందు వ్యవస్థ. దీన్ని ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడానికి ఉపయోగిస్తారు. ఇందులో పోషక నీటి ద్రావణాన్ని తిరిగి రీసైకిల్ చేయబడదు.
ఈ పద్ధతి ద్వారా సాగు చేయడం వలన పంటకాలం ఎక్కువగా ఉంటుందేమో?
లేదు బాబాయ్, సాధారణ పద్ధతితో పోలిస్తే చాలా తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడితో నాణ్యమైన పంటను పొందవచ్చు. ఇదే కాకుండా మనకు ప్రస్తుతం అనేక ఆధునిక పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. రైతు యొక్క ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఈ పద్ధతులను ఉపయోగించుకోవచ్చు.
ఓ అవునా, ఇదేదో బాగుంది.
మనం కూడా ఒకసారి ఇలా సాగు చేసి చూద్దాం. ఇల్లు చూసి చాలా రోజులయ్యింది.
అలా వాళ్ళు ఇల్లు చూస్తూ మేడ మీదకి వెళ్తారు.
మేడ మీద కూడా చెట్లు భలేగా పెంచావు.
ఇది కూడా ఒక ఆధునిక పద్ధతే బాబాయ్. దీన్ని మిద్దె తోట అని అంటారు.
అవునా తల్లి?
అవును బాబాయ్. పట్టణాల్లో కొందరికి చెట్లు పెంచాలి అన్న ఆశ ఉంటుంది, కానీ ఇప్పుడు పట్టణాల్లో ఇంటి ముందు చెట్లు పెంచేంత స్థలం ఎక్కడుంది?
అవును తల్లి, ఈ మధ్య పట్టణాల్లో అంత స్థలం ఎక్కడిది.
అలాంటి వారు ఇలా మిద్దె తోటలు ఏర్పాటు చేసుకోవచ్చు.
అవునమ్మా, ఇదేదో బాగుంది. దీని ద్వారా మంచి కాలక్షేపం కూడా అవుతుంది.
కాలక్షేపమే కాకుండా ఇలా మన ఇంట్లో కూడా మిద్దె మీద పండించుకోవచ్చు.
అవునా, దీన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలి, దాని గురించి వివరంగా చెప్పమ్మా.
టెర్రేస్ గార్డెన్స్ లేదా మిద్దె తోట ద్వారా మనం అన్ని రకాల కూరగాయలు మరియు పండ్లను పెంచుకోవచ్చు. ఇది చాలా ఖరీదైన పనేమి కాదు. ఈ పద్ధతిలో ముఖ్యంగా మనం వాటర్ ప్రూఫింగ్ మరియు డ్రైనింగ్ సిస్టమ్ ని, పైకప్పుని సిద్ధం చేసుకుని జాగ్రత్తగా చూసుకోవాలి.
వాటర్ ప్రూఫింగ్ అంటే ఏంటమ్మా?
వాటర్ ప్రూఫింగ్ అంటే నీరు ఎక్కువగా ఉపయోగించటం వలన ఇంటి పైకప్పు పాడవకుండా ఉండడం కోసం ఇలా చేయిస్తారు.
అది ఎలా చేయిస్తారమ్మా?
వాటర్ ప్రూఫింగ్ కోసం టెర్రేస్ ను టార్పాలిన్ షీట్ తో కప్పాలి, లేకపోతే వాటర్ ప్రూఫింగ్ చేసే కొందరు నిపుణులు అందుబాటులో ఉంటారు. అయితే మనం తోట పూర్తిగా డిజైన్ చేసుకున్న తరువాత వాటర్ ప్రూఫింగ్ చేసుకోవాలి.
అమ్మా, మరి మొక్కలు పెంచడానికి ఏం ఉపయోగిస్తారు?
మనం మామూలుగా అయితే కంటైనర్లను లేదా పడకలను ఉపయోగించుకోవచ్చు. కంటైనర్ల కంటే పెరిగిన పడకలు ఉత్తమం. వీటికి ఎక్కువ స్థలం అవసరం ఉండదు. అంతేకాకుండా వాటి చప్పరమ్ము గోడల ప్రక్కనే ఉండవచ్చు. కంటైనర్లో పెరిగిన మొక్కలతో పోలిస్తే పెరిగిన పడకలలో పెరిగిన మొక్కల దిగుబడి ఎక్కువగా ఉంటుంది.
అలాగా ఈ టెర్రేస్ గార్డెన్ వల్ల లాభాలు బాగానే ఉంటాయన్నమాట, కానీ వీటికి నీరు ఎక్కువగా ఇవ్వాలా?
పెరిగిన పడకలలోని నేల త్వరగా ఎండిపోతుంది, అందుకని క్రమం తప్పకుండా మనం నీరు ఇవ్వాలి. అయితే వేర్లు చొచ్చుకుపోవడం మరియు నీటి లీకేజీల నుండి పైకప్పును రక్షించటానికి టెర్రేస్ ఉపరితలం నుండి కొంచెం ఎత్తుగా పెరిగిన పడకలను ఉంచాలి.
అవునా, కానీ కంటైనర్లను కూడా ఉపయోగించవచ్చా?
ఒకవేళ పెరిగిన పడకలను ఉపయోగించడం కష్టంగా అనిపిస్తే మనం కంటైనర్లు వాడొచ్చు. కాకపోతే మనం కలప, లోహం లేదా బంకమట్టితో చేసిన కంటైనర్లను వాడటం మంచిది.
మనకు ప్లాస్టిక్ కంటైనర్లు కూడా ఉన్నాయి కదా అందుబాటులో?
అవును బాబాయ్, ఉన్నాయి. కానీ టెర్రేస్ గార్డెన్ కు వాటిని ఉపయోగించకపోవడమే మంచిది.
ఎందుకు?
ఎందుకంటే ప్లాస్టిక్ కంటైనర్లను ఎక్కువ కాలం వాడటం వల్ల వేడికి అవి విరిగిపోయే అవకాశం ఉంది. మనం మన మొక్క యొక్క పెరుగుదలను బట్టి కంటైనర్ను ఎంచుకోవాలి. టెర్రేస్ గార్డెనింగ్ కోసం మనం ఇంటిగ్రేటెడ్ ప్యాచెస్ ని కూడా వాడొచ్చు.
అంటే ఏంటమ్మా?
ఇది మన మామూలు తోట పడకల వంటిదే, కాకపోతే ఇందులో మొక్కను పెంచటానికి సేంద్రీయ కంపోస్టును వాడతాం. ఇది ఎక్కువగా కూరగాయలు పెంచటానికి జల నిరోధితమైన పెద్ద డాబాలకు వాడతాం. ఇంతేకాకుండా టెర్రేస్ గోడలపై నిలువు స్థలాన్ని ఉపయోగించుకోవటానికి లంబంగా పెంచవచ్చు. బీన్స్, పొట్లకాయ వంటివి ఇలా పెంచవచ్చు. ఇందుకోసం మనం కొన్ని స్టాండ్లు, హ్యాంగర్లు, కుండ హోల్డర్లు, ఉరికుండలు వాడవచ్చు.
ఓ అలాగా అమ్మా, ఇవి అన్నిటి గురించి మాకు అసలు సరిగ్గా అవగాహనే లేదమ్మా.
కానీ బాబాయ్, ఇలా సాగు చేయడానికి రసాయన మిశ్రమ నేలను మనం ఎంచుకోవద్దు. దీనివల్ల దిగుబడి సరిగ్గా ఉండదు. మొక్కకు కావాల్సిన పోషకాలు అన్నిటినీ సరిగ్గా అందించాలి. ఇలా సాగు చేయడానికి కుమ్మరి మట్టిని, కంపోస్ట్, నది ఇసుకను సేంద్రియ ఎరువుతో కలిపి వాడాలి. పశువుల ఎరువు మరియు వేపకేకు కూడా కలపవచ్చు. ఇంకా వాడే నీరు కూడా పరిశుభ్రంగా ఉండాలి. క్లోరినేటెడ్ నీటిని వాడకూడదు. సీజన్ మరియు వాతావరణంను బట్టి విత్తనాలను ఎంచుకోవాలి.
టెరెస్ గార్డెనింగ్ ద్వారా మొక్కలను వేసవిలో పెంచవచ్చా?
తేలికపాటి రెసిస్టెంట్ కవర్లను ఉపయోగించి పెంచుకోవచ్చు.
ఏ మొక్కలను ఈ పద్ధతి ద్వారా సాగు చేయటం మంచిది?
టొమాటోస్, ముల్లంగి, దోసకాయలు, వంకాయలు, దుంపలు, ఆరెంజ్, జామ, బొప్పాయి ఇట్లాంటివి సులభంగా పండించవచ్చు.
ఇదేదో బాగుంది. ఇంతవరకు మాకు దీని గురించి సరిగ్గా తెలియదు. మేము కూడా ఇలా చేయడానికి ఒకసారి ప్రయత్నించి చూస్తాము.
అలాగే పిన్ని, దీనివల్ల మనకు శరీర వ్యాయామమే కాకుండా ఉపశమనం కూడా కలుగుతుంది.
రైతులకు ఇంకా ఇటువంటి చాలా ఆధునిక పద్ధతుల గురించి సరిగ్గా అవగాహన లేదు. ఇలాంటి చాలా పద్ధతుల వల్ల అనేక లాభాలు ఉంటాయి.
ఈ వారం మన చేను కబుర్లలో స్వాతంత్ర దినోత్సవం మరియు ఈ సందర్భంలో మన దేశ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల గురించి తెలుసుకుందాం.
ఆగస్టు 15వ తేదీ అంటే అందరికీ తెలిసిందే, ఢిల్లీ నుంచి గల్లీ వరకు దేశవ్యాప్తంగా త్రివర్ణ పతాకం రెపరెపలాడే రోజు. మన భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి వారు పోరాటాలు, విప్లవ మార్గాన్ని ఎంచుకోగా గాంధీజీ అహింసా మార్గంలో ప్రయత్నించి సఫలమైనట్లు మనకు చరిత్ర ద్వారా తెలుస్తోంది. మన దేశానికి స్వాతంత్ర్యం రావడానికి ఇంకా మరెంతో మంది మహానుభావులు ఎన్నో త్యాగాలు చేశారు. వారి త్యాగ ఫలం వల్లనే మనం ఈ రోజు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. 73 సంవత్సరాల క్రితం భారతదేశం బ్రిటిష్ వారి నుంచి స్వేచ్ఛ మరియు స్వాతంత్రాన్ని పొందింది. అయితే స్వాతంత్ర్యం యొక్క నిర్వచనం సంవత్సరాలుగా మారిపోయింది. ఈ పదానికి నేటి తరానికి అర్థం ఏమిటి? స్వాతంత్ర్యం అంటే ప్రజలు తమను తాము వ్యక్తీకరించుకునే స్వేచ్ఛ మరియు ఆ స్వేచ్ఛను రోజువారి జీవితాన్ని మెరుగుపరచడానికి, నేర్చుకోవడానికి మరియు అనుభవించడానికి ఉపయోగించడం. అధికారాన్ని స్వాధీనం చేసుకోవడానికి స్వాతంత్రాన్ని సాకుగా ఉపయోగించకూడదు. స్వాతంత్ర్యం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే భారతీయులందరూ ఆనాటి త్యాగమూర్తులను స్మరించుకుని వారికి అంజలి ఘటించే రోజు. ఎందుకంటే సరిగ్గా 15వ తేదీ నుంచి ఆనాటి అమరవీరుల త్యాగఫలం వల్లనే మన దేశం స్వేచ్ఛావాయువులను పీల్చుకుంది. ఈ సంవత్సరం మనం 74వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అయితే మన దేశంలో ఎక్కువ భాగం ఇప్పటికీ పేదరికంలో మునిగిపోతోంది. 1947లో గ్రేట్ బ్రిటన్ నుండి భారతదేశం స్వాతంత్ర్యం పొందింది. బ్రిటిష్ నిష్క్రమణ సమయంలో పేదరికం రేటు 70% ఉంది. దారిద్ర్య రేఖకు దిగువన అత్యధిక జనాభా ఉన్న దేశం భారతదేశం. నేడు భారతదేశంలో పేదరికం రేటు 21.1% ఉంది. ఇది 2009లో 31.1% నుండి మెరుగుపడింది. ప్రపంచ ప్రజల అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, భవిష్యత్ తరాల సంక్షేమం గురించి ఐక్యరాజ్య సమితి మొదటగా మిలీనియం అభివృద్ధి లక్ష్యాలను 2000 సంవత్సరం నుండి 2015 సంవత్సరాల మధ్య పేర్కొంది. తదుపరి 2015 నుంచి 2030 సంవత్సరాలకు గాను సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను పేర్కొంది. ఇందులో 17 లక్ష్యాలు, 169 ఉపలక్ష్యాలను పేర్కొంది. అవి: లక్ష్యం 1, అన్ని రకాల పేదరికాన్ని నిర్మూలించాలి. 2030కు గాను రోజుకు $1.25 ఆదాయం గల పేదలను పేదరిక రేఖ నుంచి బయటకు తీసుకురావాలి. ప్రతి ఒక్కరికి సాంఘిక బాధ్యత కల్పించడం, పేద మహిళలు, పురుషులకు ఆర్థిక సహజ వనరులపై అధికారం కల్పించడం, నూతన సాంకేతిక సౌకర్యాలు అందించడం, సూక్ష్మ రుణాలు కూడా అందుబాటులో ఉండాలి. ప్రకృతి బీభత్సాలు, ఇతర సాంఘిక, పర్యావరణ హెచ్చుతగ్గులను పేదలు ఎదుర్కొనే విధంగా అవసరాలు కల్పించాలి. వెనుకబడిన దేశాలు వనరులను సమకూర్చుకునే విధంగా సహకరించి పేదరిక నిర్మూలనకు దోహదపడాలి. లక్ష్యం 2, ఆకలి నిర్మూలన, ఆహార భద్రత, పోషకాల పెంపుదల, కొనసాగించగల వ్యవసాయం, పిల్లలతో సహా అందరినీ ఆకలి నుంచి కాపాడడం, పోషకాలు ఆహార భద్రత కల్పించడం, పోషక లోపాన్ని నిర్మూలించాలి. 2025కు గాను పిల్లల్లో ఎదుగుదలను, కౌమార దశలో ఉన్న బాలికలు, గర్భిణులు, పాలిచ్చే తల్లులు, వృద్ధులలో పోషక లోపాన్ని తగ్గించాలి. లక్ష్యం 3, ఆరోగ్యకరమైన జీవితాలను అన్ని రకాల వయస్సు వారు పొందాలి. బాలింత మరణాల రేటు 100కు 70 లోపు నమోదు కావాలి. నవజాత శిశువుల, 5 ఏళ్ల పిల్లల మరణాలను నిరోధించాలి. ఎయిడ్స్, టీబీ, మలేరియా, హెపటైటిస్, నీటి ఆధారిత జబ్బులను, ఇతర అంటువ్యాధులను నిర్మూలించాలి. అంటువ్యాధులు కాని జబ్బులతో సంభవించే అకాల మరణాలు నిర్మూలించాలి. మానసిక ఆరోగ్యాన్ని కల్పించాలి. లక్ష్యం 4, సమ్మిళిత సమాన విద్యా అవకాశాలు అందుబాటులో ఉంచాలి. బాలబాలికలకు పూర్తి ఉచిత సమాన నాణ్యమైన ప్రాథమిక సెకండరీ విద్యను అందించాలి. యువకులకు వయోజనులకు సాంకేతిక నైపుణ్య వృత్తి విద్యను పెంచుతూ వారికి ఉపాధి యాజమాన్య అంశాలను పెంచాలి. స్త్రీ పురుషుల మధ్య లింగభేదం తగ్గించాలి. వెనుకబడిన గిరిజన జాతులకు అవకాశం కల్పించాలి. లక్ష్యం 5, మహిళా సాధికారత లింగ సమానత్వం. బాలికలు స్త్రీల సాధికారతను కాపాడటం, పిల్లలు స్త్రీల పట్ల ఎక్కడైనా ఏ రూపంలోనైనా విచక్షణ చూపరాదు. ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో స్త్రీలు పిల్లల విషయంలో ఎటువంటి ఇబ్బంది కలిగించరాదు. ముఖ్యంగా అక్రమ రవాణా, లైంగిక వేధింపులు, దోపిడీ లాంటివి జరగకుండా చర్యలు చేపట్టాలి. బలవంతపు వివాహాల రద్దు, బాల్య వివాహాలు, అవయవాలను గాయపరచడం మొదలైన చర్యలను నిరోధించాలి. లక్ష్యం 6, నీరే ప్రాణాధారం. నీరు పారిశుద్ధ్య నిర్వహణలో సుస్థిర నిర్వహణ కలిగి ఉండాలి. 2030 నాటికి అందరికి సురక్షిత నీరు అందించాలి. అలాగే పారిశుద్ధ్యాన్ని కల్పించాలి. బహిర్గత మల విసర్జనను నియంత్రించాలి. నీటి నాణ్యతను పెంచడం, కాలుష్యాన్ని తగ్గించడం, ప్రమాదకర రసాయనాల విడుదలను నిర్మూలించడం తగ్గించడం, పునఃప్రయోగం పెంచడంతో పాటు నీటి వృధాను సగానికి తగ్గించాలి. నీటి ఉపయోగ నాణ్యతను అన్ని రంగాల్లో పెంచి నీటి కొరతను తగ్గించాలి. లక్ష్యం 7, శక్తి వనరుల వృద్ధి, ఆధునిక శక్తిని, కొనసాగించగల శక్తిని, నమ్మకమైన తక్కువ ధరలకు లభ్యమైన శక్తిని పెంపొందించాలి. 2030 నాటికి నమ్మకమైన ఆధునిక తక్కువ ధరల్లో సార్వత్రిక శక్తిని పొందాలి. పునరుత్పాదక దశని తగినంత మోతాదులో అందుబాటులో ఉంచాలి. శక్తి సామర్థ్యాన్ని ప్రపంచంలో రెండింతలకు పెంచాలి. శక్తి వినియోగంలో కాలుష్యం తగ్గించడం, పరిశోధనను ఉధృతం చేయడం, వీటిలో అంతర్జాతీయ సహకారాన్ని పెంచి పునరుత్పాదక శక్తిని పెంచాలి. లక్ష్యం 8, అవస్థాపక అభివృద్ధి, ఉపాధి కల్పన, నాణ్యమైన నమ్మకమైన సుస్థిరమైన సమ్మిళితమైన ఆర్థిక అభివృద్ధి జరగాలి. సమ్మిళిత కొనసాగించగల ఆర్థిక అభివృద్ధి పెంచాలి. ఉత్పాదక ఉపాధిని పెంచి నాణ్యమైన పని పరిస్థితులు కల్పించాలి. హెచ్చుతగ్గులు లేని స్థిర తలసరి ఆదాయ వృద్ధిని పెంచాలి. పేద దేశాల్లో కనీసం 7% GDP వృద్ధి ఉండాలి. శ్రమ సాంద్రత పద్ధతులు పెంచాలి. నవకల్పనలు, సాంకేతికతను మించి ఉత్పాదకతలను పెంచే ప్రయత్నం చేయాలి. సంపూర్ణ ఉత్పాదకత ఉపాధి స్త్రీ పురుషులకు సమానంగా ఇవ్వాలి. లక్ష్యం 9, పరిశ్రమల్లో నవకల్పనలు, సాంకేతిక పెరుగుదల, పరిశోధనల్లో ప్రభుత్వ ప్రైవేటు పెట్టుబడుల పెరుగుదల సాధించాలి. సమ్మిళిత కొనసాగించగల పారిశ్రామీకరణ జరగాలి. దేశీయ ఉత్పత్తిలో పారిశ్రామిక ఉపాధి ఉత్పత్తి పెరగాలి. చిన్న తరహా పరిశ్రమలకు విత్తపరమైన సేవలను అందించాలి. సాంకేతికత సుస్థిర అభివృద్ధికి దారితీయాలి. దేశీయ సాంకేతికత అభివృద్ధి కోసం పరిశోధన, నవకల్పనలు, పర్యావరణ రక్షణ మొదలైన వాటిని పారిశ్రామిక వికేంద్రీకరణలో ఉపయోగించాలి. 2030 నాటికి వెనుకబడిన దేశాల్లో సార్వత్రిక సమాచార సాంకేతికను అభివృద్ధి పరచాలి. లక్ష్యం 10, దేశాల మధ్య అసమానతలు తగ్గించాలి. సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమ్మిళిత అభివృద్ధి ఎలాంటి వయస్సు, లింగ, అంగవైకల్యం, జాతి, మత భేదం ఉండకుండా సాధించాలి. అందరికీ సమాన అవకాశాల కల్పన, అసమానతల తగ్గింపు, విచక్షణాపర చట్టం విధానాలు పాటించాలి. సమానత్వ సాధనలో కోశ, వేతన, సాంఘిక రక్షణ విధానాలు పాటించాలి. అంతర్జాతీయ విత్త మార్కెట్లు, సంస్థలపై నియంత్రణ ఉండాలి. అంతర్జాతీయ ఆర్థిక విత్త వ్యవహారాల్లో అభివృద్ధి చెందుతున్న దేశాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి. లక్ష్యం 11, నగరాల సమాజాల సుస్థిర అభివృద్ధి. 2030 నాటికి అందరికీ కావలసిన సురక్షిత కొనుగోలు చేయగల ఇండ్లు అందుబాటులో ఉండాలి. కనీస సౌకర్యాలు కల్పించాలి. మురికివాడలు లేకుండా చేయాలి. రక్షిత రవాణా విధానం కలిగి ఉండటంతో పాటు మహిళలు, పిల్లలు, వృద్ధులకు రవాణాలో ప్రత్యేకత చూపాలి. ప్రపంచ సంస్కృతిని రక్షించాలి. లక్ష్యం 12 సుస్థిర ఉత్పత్తి వినియోగం. 10 ఏండ్లలో సుస్థిర వినియోగం సుస్థిర ఉత్పత్తి సాధించాలి. 2030 నాటికి సుస్థిర యాజమాన్యం సహజ వనరుల సమర్థవంతమైన వినియోగం సాధించాలి. ప్రపంచ ఆహార వృధాను సగానికి తగ్గించాలి. పంట అనంతరం నష్టాన్ని కూడా తగ్గించాలి. గాలి నీరు భూమి కాలుష్యాన్ని అరికట్టాలి. 13 పర్యావరణ పరిరక్షణ కాలుష్య నియంత్రణ. పర్యావరణాన్ని కలుషితం చేసే ఉద్గారాలను విడుదల చేసే పరిశ్రమలకు సబ్సిడీల్లో కోత విధించాలి. వాతావరణ మార్పులపై అత్యవసర చర్యలు చేపట్టాలి. ఇందుకోసం UFCCC తీసుకునే చర్యకు సహకరించాలి. అన్ని దేశాల్లో వాతావరణ విపత్తులు రాకుండా చర్యలు తీసుకోవాలి. వాతావరణ మార్పులకు అనుకూలంగా జాతీయ విధానాలను ప్రణాళికలను తయారు చేయాలి. చివరికి పర్యావరణ రక్షణ సాధించాలి. 14 నీటి వనరుల పరిరక్షణ జలాచరాల సంరక్షణ. సుస్థిరాభివృద్ధిలో సముద్రాలు మహాసముద్రాలు చేపలను కాపాడటంతో పాటు సరియైన యాజమాన్యాన్ని అభివృద్ధి చేయాలి. సముద్ర కాలుష్యాన్ని నిర్మూలించాలి. దీనికి శాస్త్రీయ సహకారం పెంపొందించాలి. 15 జీవ వైవిధ్య పరిరక్షణ భూజల పర్యావరణ వ్యవస్థల సంరక్షణ. అడవుల నరికివేత ఆపాలి. నష్టాన్ని పూరించడం మొక్కలని పెంచడం చేయాలి. సుస్థిర వృద్ధిలో భాగంగా పర్వతాల పర్యావరణ వ్యవస్థను కాపాడాలి. జీవ వైవిధ్య నష్టాన్ని ఆపాలి. అదేవిధంగా అంతరించిపోయే జీవజలాన్ని కాపాడాలి. దీనికోసం అత్యవసర చర్యలు తీసుకోవాలి. జీవ వైవిధ్య రక్షణ కోసం నిధులను సేకరించాలి. 16 శాంతి స్థాపన అవినీతి అంతం బలమైన సంస్థల ఏర్పాటు. సుస్థిరాభివృద్ధి కోసం శాంతపరమైన సమ్మిళిత సంఘాలు అందరికీ న్యాయం కల్పించాలి. పిల్లల రక్షణ కోసం చర్యలు తీసుకోవడంతో పాటు అక్రమ రవాణా ఆపాలి. అందరికీ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో న్యాయం చేయాలి. దొంగిలించిన ఆప్తులను రాబట్టడంతో పాటు అన్ని రకాల నేరాలను నిర్మూలించాలి. 17 సుస్థిరాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వనరుల సేకరణ పన్ను ఆదాయాన్ని పెంచాలి. ప్రపంచ దేశాల మధ్య ప్రాంతీయ సంబంధాలు మెరుగుపరచాలి. ఒక దేశం మరొక దేశాన్ని గౌరవిస్తూ పేదరికాన్ని నిర్మూలించాలి. సుస్థిర వృద్ధిలో దేశాలు పరస్పరం సహకరించుకోవాలి. పేదరిక నిర్మూలన కార్యక్రమాలు. జవహర్ గ్రామ సమితి యోజన. జవహర్ గ్రామ సమితి యోజన అనేది పూర్వపు జవహర్ రోజ్గార్ యోజన యొక్క పునర్నిర్మించిన క్రమబద్ధీకరించబడిన మరియు సమగ్రమైన సంస్కరణ. 1 ఏప్రిల్ 1999 ప్రారంభించబడిన ఇది గ్రామీణ పేదలకు అదనపు లాభదాయకమైన ఉపాధి కల్పించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు రూపొందించబడింది. SC/ST కుటుంబాలకు దారిద్ర్య రేఖకు దిగువన నివసించే వారికి శారీరకంగా వికలాంగులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకం. ఈ పథకం 15 August 1995 నుంచి అమల్లోకి వచ్చింది. 65 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ ఈ పథకం పెన్షన్ ను అందిస్తుంది. ఇళ్లకు 200 అందిస్తుంది. ఈ పెన్షన్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ పథకం అమలు చేసే పనిని పంచాయతీలు మరియు మున్సిపాలిటీలకు ఇస్తారు. రాష్ట్రాన్ని బట్టి రాష్ట్రాల సహకారం మారవచ్చు. వృద్ధాప్య పెన్షన్ మొత్తం 60 నుంచి 79 సంవత్సరాల వయస్సు గల దరఖాస్తుదారులకు నెలకు 200, 80 ఏళ్లు పైబడిన దరఖాస్తుదారులకు 2011-12 బడ్జెట్ ప్రకారం ఈ మొత్తాన్ని నెలకు 500కు సవరించారు. ఇది విజయవంతమైన వెంచర్. జాతీయ కుటుంబ ప్రయోజన పథకం. ఈ పథకం 1995 ప్రారంభించబడింది. ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్పాన్సర్ చేస్తుంది. ఇది సంఘం మరియు గ్రామీణ శాఖ పరిధిలో ఉంది. 20,000 రూపాయలు బ్రెడ్ విన్నర్ మరణించినప్పుడు మరణించిన కుటుంబానికి ఒకే మొత్తంలో సహాయం ఇవ్వబడుతుంది. బ్రెడ్ విన్నర్ అనగా 18 ఏళ్లు పైబడిన వ్యక్తిగా నిర్వచించబడ్డాడు. అతని సంపాదనపై కుటుంబం మనుగడ గడుస్తుంది. ఏదైనా మరణం కుటుంబ సహాయం కోసం అర్హత సాధిస్తుందని స్పష్టం చేయబడింది. కుటుంబంలో ఒక మహిళ ఇంటి తయారుదారు ఈ ప్రయోజనం కోసం బ్రెడ్ విన్నర్ గా కూడా పరిగణించబడుతుంది. ఈ పథకం 18 నుంచి 64 సంవత్సరాల వయస్సు గల అర్హత గల వారందరికీ వర్తిస్తుంది. జాతీయ ప్రసూతి ప్రయోజన పథకం. జాతీయ ప్రసూతి ప్రయోజన పథకం అనేది భారత ప్రభుత్వ మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రారంభించిన పథకం మరియు రాష్ట్ర స్థాయిలో ప్రతి రాష్ట్రంలో చురుకుగా పనిచేస్తుంది. ఇది జననీ సురక్ష యోజన మాదిరిగానే ఉంటుంది. వ్యత్యాసం దాని ప్రయోజనాల్లో ఉంటుంది. నేషనల్ మెటర్నిటీ బెనిఫిట్ స్కీమ్ లో పేద కుటుంబానికి చెందిన గర్భిణీ స్త్రీలకు, దారిద్ర్య రేఖ దిగువన ఉన్న వారికి గర్భధారణ పూర్వ మరియు అనంతర సంరక్షణ కోసం ఆర్థిక సహాయం అందించబడుతుంది. ఈ పథకం 1995లో ఏర్పడినప్పటి నుండి అమలులో ఉంది. ఇది గ్రామీణ భారతీయ మహిళలను లక్ష్యంగా చేసుకుంటుంది. అన్నపూర్ణ యోజన అనేది కేంద్ర ప్రయోజిత పథకం. ఏప్రిల్ 1, 2001 నుండి అమలు చేయబడింది. ఈ పథకం 2002-03 సంవత్సరం నుండి రాష్ట్ర ప్రణాళికతో కలిసిపోయింది. ఈ పథకం కింద జాతీయ వృద్ధాప్య పెన్షన్ పొందకపోయిన, అర్హత ఉన్న పాత నిరాశ్రయులకు ఆహార భద్రతగా నెలకు 10 కిలోల ఆహార ధాన్యం ఉచితంగా అందిస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ గ్రామాభివృద్ధి కార్యక్రమం పేదలకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి సమగ్ర గ్రామీణాభివృద్ధి కార్యక్రమం ప్రారంభించబడింది. దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న వారికి అవసరమైన రాయితీలు ఇవ్వడంతో పాటు వారి జీవన ప్రమాణాలను పెంచడానికి కూడా ఈ పథకం సహాయపడుతుంది. ప్రధాన మంత్రి గ్రామీణ ఆవాస్ యోజన. ఈ పథకం ప్రతి ఒక్కరికి గృహ నిర్మాణాన్ని సృష్టించడం. ఇది 1985లో ప్రారంభించబడింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ఇంతకు ముందు ఇందిరా ఆవాస్ యోజనగా పిలువబడే గ్రామీణ గృహాల కోసం ఒక పథకం. ఈ సాంఘిక సంక్షేమ కార్యక్రమం 2022 నాటికి అందరికీ హౌసింగ్ పథకం యొక్క లక్ష్యాలను చేరుకోవడానికి ప్రారంభించబడింది. ఈ పథకం యొక్క లబ్ధిదారులకు ప్రాథమిక సౌకర్యాలతో సహా 25 చదరపు మీటర్ల పక్కా ఇంటిని అందించడం దీని లక్ష్యం. అందించిన ఇల్లు కొన్ని ప్రత్యేక లక్షణాలు కలిగి ఉంటాయి. అవి విపత్తు స్థితిస్థాపకంగా తక్కువ ఖర్చుతో ఉంటాయి మరియు సామాజిక, సాంస్కృతిక మరియు భౌగోళిక వాతావరణపు కారకాలను దృష్టిలో ఉంచుకుని నిర్మించబడతాయి. విన్నారు కదా శ్రోతలు, స్వాతంత్ర దినోత్సవం మరియు సుస్థిర అభివృద్ధి లక్ష్యాల గురించి వచ్చే వారం మరొక అంశంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు.
విజ్ఞానగణికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితా కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఏమిటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న, నువ్వుల పంటకు ఎకరానికి ఎంత విత్తనం సరిపోతుంది? ఏ 1.5 కిలోలు, బి 2.5 కిలోలు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం బి 2.5 కిలోలు. గత వారం రెండవ ప్రశ్న, నువ్వు పంటలో మొక్కలు మొలిచిన ఎన్ని రోజులకు అదనపు మొక్కలను తీసివేయాలి? ఏ 15 రోజులు, బి 25 రోజులు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ 15 రోజులు. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపిన వారు ఎవరు లేరు. ఈ వారం విజ్ఞానగణిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలేమిటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న, హైడ్రోపోనిక్ పద్ధతిలో కూరగాయల సాగులో సాధారణ పద్ధతితో పోలిస్తే ఎంత నీరు అవసరం అవుతుంది? ఏ 20%, బి 40%. ప్రశ్న మరోసారి, హైడ్రోపోనిక్ పద్ధతిలో కూరగాయల సాగులో సాధారణ పద్ధతితో పోలిస్తే ఎంత నీరు అవసరం అవుతుంది? ఏ 20%, బి 40%. ఈ వారం రెండవ ప్రశ్న, హైడ్రోపోనిక్ సాగు అంటే ఏమిటి? ఏ మట్టి అవసరం లేకుండా మొక్కలను పెంచడం, బి నీటి అవసరం లేకుండా మొక్కలను పెంచడం. ప్రశ్న మరోసారి, హైడ్రోపోనిక్ సాగు అంటే ఏమిటి? ఏ మట్టి అవసరం లేకుండా మొక్కలను పెంచడం, బి నీటి అవసరం లేకుండా మొక్కలను పెంచడం. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సరైన సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు, ఊరు టైప్ చేసి 9550706472 నెంబర్ మరోసారి 9550706472కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చే వారం చేనుకబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు. ధన్యవాదాలు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.